साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रచోదయా।
ఆధ్యాత్మిక జీవితము మిగతా అన్ని విద్యలలాగే సాధన చేసి అవగాహన చేసుకుని జీవించవచ్చును అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి మెటీరియలిస్టిక్ జీవితం జీవించలేడు. డాక్టర్ డాక్టర్లాగే జీవించగలడు కానీ ఇంజనీర్లాగా జీవించలేడు. కెమిస్ట్ కెమిస్ట్లాగే జీవించగలడు కానీ ఇంజనీర్లాగా జీవించలేడు. ఆ భావన అర్థం చేసుకోండి. అదేదో ఒక విచిత్రమైనటువంటిది, నిత్య జీవితంలో ఉపయోగపడదు అని కాదు. నిత్య జీవితంలో మీకు అతి ముఖ్యమైనటువంటి మూడు లక్షణాలు ఇచ్చేటటువంటిది ఆధ్యాత్మికత: సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, సర్వజ్ఞత్వము. ఈ మూడు ఖచ్చితంగా వస్తాయి ఆధ్యాత్మిక వ్యక్తికి. దేశకాల పరిస్థితులకి అభిన్నంగా జీవించగలిగేటటువంటి వ్యక్తి, వాడు ఏ మతానికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ శరీరధారి అయినా, మనం వాళ్ళల్లో దివ్యగణాలు చూస్తూనే ఉన్నాం కదా. వాడు భారతీయుడే అవ్వాల్సిన పనిలే. వాడు భారతీయేతరుడు కూడా అవ్వచ్చు, కానీ వాడిలో మనం ఈ దివ్యత్వాన్ని చూస్తున్నాం. ఈ దివ్యత్వము అతి సహజమైన రీతిలో ప్రతి వ్యక్తి పొందగలడు. కేవలము తన ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే చాలు. విపరీతమైనటువంటి కష్టాలు, విపరీతమైనటువంటి సాధనలు, అవి ఆలోచనలు మార్చుకోవటానికి మీరు చేయక్కర్లే. మారిన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మీరు సాధన చేయాలి. కానీ అప్పుడు సాధన కష్టం అనిపించదు. ఫస్ట్ డే ఫస్ట్ షో, సూపర్ స్టార్ సినిమా చూడాలి అనేటటువంటి ఆలోచన కనుక మీ మనసుకు వచ్చేస్తే, ఇంకా మీరు ఎండలో తిరగండి, చొక్కాలు చింపించుకోండి టికెట్ కొనడానికి, ఇవేమైనా మీరు చేస్తే అది బాధ అనిపించదు మీకు. నా బాగా గుర్తు 1964 అనుకుంటాను, నేను గుంటూరులోనే అమరేశ్వరరావు గారి ఇంట్లో ఉన్నప్పుడు, డాక్టర్ అమరేశ్వరరావు గారి ఇంట్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను నా రిజల్ట్స్. అప్పుడు డాక్టర్ చక్రవర్తి రిలీజ్ అయింది సినిమా. పొద్దున్న 7 గంటలకు వెళ్ళా, టికెట్ దొరకలే. మళ్ళా 11 గంటలకు ఎప్పుడు మళ్ళా టికెట్ దొరకలే. రాత్రి స్పెషల్ షో ఏదో వేసాడు 2 తర్వాత, నాకు గుర్తులేదు ఎందుకు వేసాడు. ఆ రోజు లక్ష్మి టాకీజీలో వచ్చింది అది. అప్పుడు టికెట్ దొరికింది. టిఫిన్ లేదు, భోజనం లేదు, ఏమీ లేదు. అంటే మా పిన్ని అమరేశ్వరరావు గారి వైఫ్, నీకు బుద్ధిందిరా ఏమైనాను అలా చేస్తున్నావు అని తిట్టుతూ ఉండేది మధ్యాహ్నం వచ్చి వెళ్తూ ఉంటే. నాకేం బాధ అనిపించలే. అది ఇప్పటికీ నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను కదా, టికెట్ సాధించాను పొద్దున్న 7 గంటలకు వెళ్తే రాత్రి 2 గంటలకి. సాధన కూడా మీకు కష్టంగా ఎప్పుడు ఉంటుంది అంటే ఆలోచనలు సవ్యంగా లేకపోతే. ఆ మార్పు అర్థం చేసుకోండి. అప్పుడు ఎంత ఉద్ధృతమైనటువంటి సాధనైనా, ఎంత కఠోరమైనటువంటి సాధనైనా మీకు మంచి నెల ప్రాయంగానే ఉంటుంది. అది చేయాలనిపిస్తుంది మీకు అది. అంచేత ఆలోచనలలో మార్పు లేకుండా నేను మామూలుగానే ఉంటాను, మామూలు వ్యక్తిగానే ఆలోచిస్తాను అనేటటువంటి వ్యక్తి ఎంసెట్ పరీక్ష రాయటం, నేను డాక్టర్ని అయి తీరాలి అని ఎంసెట్ పరీక్ష రాయటానికి తేడాలే. ఒక విపరీతమైనటువంటి తపన, ఒక విపరీతమైనటువంటి ఆవేదన. నేను ఒకవేళ క్వాలిఫై కాకపోతే, ర్యాంక్ రాకపోతే నాకు సీటు రాదు, నేను డాక్టర్ని అవ్వలేను అనేటటువంటి తపనతో చేసేటటువంటి చదువులో అది నటనే ఉండదు. అక్కడ తపన, ఆవేదన, టైం అయిపోతుంది, ఈ చాప్టర్ చదవలేదు, టైం అయిపోతుంది, ఆ క్వశ్చన్స్ నేను అర్థం చేసుకోలేదు. కానీ తపనంతా దేనివల్ల ఉంది, నేను డాక్టర్ని అవ్వాలి. అసలు ఆ కోరికే లేదనుకోండి, ఆ కోరిక సాధారణంగా ఎవరుకుంటుంది ఈ కాలంలో అంటే తల్లిదండ్రులకు ఉంటుంది. వచ్చిన గొడవ అది. అంచేత వాళ్ళు పొద్దున్నే 4:30కి లేపి వాళ్ళతో పాటు కూర్చుని చదివిస్తారు పాపం. పిల్లలకి లేదు తపన, వాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని. తపన ఎవరికి అంటే పేరెంట్స్కి ఉంది. పేరెంట్స్కి కనుక నిశ్చితంగా పెట్టుంటే వాళ్ళ తపనతో వాళ్ళకు వచ్చేసి ఉంటుంది సీటు. ఆ తేడా అర్థమవుతుందా? నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో, ఆధ్యాత్మికత చాలా సులభమే. మరి ఆధ్యాత్మికతలో అతి కఠోరమైనటువంటి సాధనలు చేసినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం కదా. మీరనుకుంటున్నారు అది కఠోరమని, వాళ్ళు అనుకోవటంలే, వాళ్ళకి అది ఇష్టం. అది ఇంకా కష్టంగా ఏదైనా ఉందా చెప్పండి, చేస్తాం. బికాజ్ కారణం ఏంటి, నేను రెడీ, నా ఆలోచనలు మార్చేసుకున్నా. నాకు ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి జీవితము సుఖాన్ని ఇవ్వదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి నిర్ణయం అది. ఎందుకది విచిత్రమైనటువంటి నిర్ణయము, ఎందుకది అనేది మనం 6వ అధ్యాయంలో చదువుతాం. కానీ కొంచెం దానికి ఇంట్రొడక్షన్గా ఆలోచిద్దాం. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి డిగ్రీలో. ఒక సబ్జెక్ట్లో 70% వస్తున్నాయి, మిగతా సబ్జెక్ట్స్ అసలు పరీక్ష కూడా వెళ్ళటం లేదు. పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా? ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అంతే కదా, మన జీవితంలో కూడా శరీరగతమైనటువంటి జీవితము కాకుండా ఇంకా 5 రకాలైనటువంటి జీవిత విధానాలు ఉన్నాయి. భౌతిక స్థూల శరీరమే కాకుండా ఇంకా 5 శరీరాలు ఉన్నాయి. ఇంకా 7 లోకాలు ఉన్నాయని కొన్ని పుస్తకాలు చెప్తాయి. 7 లోకాలు ఉన్నాయో 5 లోకాలు ఉన్నాయో దాని గురించి మనకి చర్చ వద్దు. చర్చ ఏంటి అంటే, భౌతిక జీవితంలోనే మీరు 70% తెచ్చుకున్నా, అసలు మిగతా లోకాలు ఉన్నాయి అనేటటువంటిది మీకు తెలియకపోతే, అంటే పరీక్ష అందులో ఇవ్వకపోతే ఫెయిల్ అయిపోతాం కదా. ఫెయిల్ అయిపోతే ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదన అర్జున విషాదయోగం. ఆవేదన, నాకు అర్థం కావటం లేదు మిగతా సూక్ష్మలోకాలు ఉన్నాయి. రైట్, ఎలా సూక్ష్మలోకాలు ఉన్నాయని నాకు అర్థమవుతోంది, చెప్తున్నారు ఋషులు, చెప్పారు ఆధునిక కాలంలో గురువులు, చెప్తున్నారు అందరూ చెప్తున్నారు. కానీ ఆ సూక్ష్మలోకం యొక్క, సూక్ష్మతర లోకం యొక్క, సూక్ష్మతమ లోకం యొక్క రకరకాలైనటువంటి లోకాలు, ఆ లోకాల యొక్క అనుభూతి నాకు ఎక్కడుంది? మళ్ళా మంది మనం మోసగించుకుంటున్నాం. శ్రీరామ శర్మ ఆచార్య 5 శరీరాలని వేరు చేశారు, పంచవీరభద్ర సాధన చేశారు, ఒకేసారి ఆయన 5 శరీరాలను పంచేయగలిగారు. ఆ సాధన మాకు నేర్పండి మాస్టారు, మీకు వచ్చు, మీరు చేస్తున్నారు అది గుర్తించటంలే. అందుకే స్మృతి లబ్ధం అంటాడు. భగవద్గీత మొత్తం అయిపోయిన తర్వాత వాడు చెప్పేది ఏంటి అంటే, నాకు గుర్తొచ్చింది అంటాడు. పాప అర్జునుడికి ఆ మాట అనగానే కృష్ణుడి గొడ్లు మండిపోయి ఉంటుంది. 18 అధ్యాయాలు బోధ చేసిన తర్వాత నువ్వు చెప్పింది ఏం లేదు, స్మృతి లబ్ధం అంటే అర్థం ఏంటి, నాకు గుర్తొచ్చిందిలే, ఇదంతా నాకు ముందే తెలుసు అన్నాడు. ఏంటి మనం భోజనం చేస్తున్నాం, కాలేజీ నుంచి వచ్చాను నేను, భోజనం చేస్తున్నాను, 2 గంటల కాలేజీకి వెళ్ళిపోవాలి, 1:15 వచ్చాను నేను, అన్నం తీసుకుంటున్నా, మనసు ఎక్కడుంది? ఖచ్చితంగా కాలేజీలోనే ఉంది. అంటే ఆ స్థితిలో నా భౌతిక శరీరం అన్నం తింటుంది, నా మనస్సు ఏం ఆలోచిస్తుంది? అక్కడ ప్రాక్టీస్ చేయించాలి, వాడు వచ్చాడో లేదో, వాడు తాళం తెరిచాడో లేదో. అలాగే మీరు చేస్తారు. కానీ ఈ లోపల మనస్సుకి శరీరానికి మధ్యన కామమై శరీరం అని ఒకటి ఉంది. నిద్రపోతే బాగుండు, ఈ ఇంటి గొడవ అంతా కాలేజీకి, ఈ స్టూడెంట్స్ కూడా మరే బడుద్దాయనే, ఇప్పుడే స్ట్రైక్ చేయొచ్చు కదా, ఇన్డెఫినెట్ స్ట్రైక్ అంటే అంత బాగుందో, అది ఆలోచిస్తాను. అప్పుడే మరి 3 ఇక్కడే కనిపిస్తున్నాయి. కానీ ఇదంతా తప్పేమో, బాధ్యత తీసుకున్నాం మనం, ఈ బాధ్యతకి అనుగుణ్యంగా జీవించకపోతే తప్పు కదా. గాయత్రి అంటున్నాం, భగవద్గీత అంటున్నాం, ఇంతమందికి చెప్తున్నాను నేను. మరి నేనే ఇలా ఆలోచిస్తే ఎట్టా? విజ్ఞానమే కోసం అక్కడే ఉందిగా. అంటే ఇప్పుడు గురువుగారే ఒక్కరే 4 శరీరాల్లో పనిచేస్తున్నారా, నేను కూడా చేస్తున్నానా, మీరు చేస్తున్నారు? ఎక్కడ తేడా వచ్చింది అంటే, మన శరీరాలు మనం చెప్పినట్టు వినవు, గురువుగారి శరీరాలు, గురుత్వం పొందినటువంటి వ్యక్తుల శరీరాలు వాళ్ళు చెప్పినట్టు వింటాయి. మనం 3 గంటల సేపు కూర్చొని చదువుకుందాం అంటాం, చదవలేము. గురుత్వం పొందినటువంటి వ్యక్తులు 3 గంటల సేపు కదలకుండా కూర్చోవాలి అంటే కూర్చోగలుగుతారు. మన ఆలోచనలో ఒక సబ్జెక్ట్ గురించి ఆలోచించండి అంటే ఆలోచించదు. మళ్ళీ అక్కడ అబద్ధమే చెప్తాం, మనకి ఇష్టమైన ఆలోచిస్తాం. సినిమా హాల్లో మీరు ఏం ఆలోచిస్తారో నాకు చెప్పండి, చూస్తాను. ఆలోచన రహిత స్థితిలోనే ఉంటారు మీరు, ఎదురుకుండా మీ స్క్రీన్ మీద, తెర మీద ఏం కనిపిస్తుందో దాంట్లో మీరు లీనమైపోయారు. మరి ఎదురుకుండా ఒక భగవంతుడి విగ్రహంలో ఎందుకు లీనం కాలేకపోతున్నారు? లీడర్ కావటానికి దారులు చెప్తూనే ఉన్నారు. సినిమా తెర మీద ఎలాగైతే సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు, లవకుశ సినిమా చూసి లీనం అయిపోగలుగుతున్నాం కదా. లవకుశ సినిమా చూసి మీరు లీనం అయిపోగలిగితే ఎదురుకుండా రాములవారి విగ్రహం పెట్టుకుని ఆ రామ చరిత్రను ఊహించుకోవచ్చు కదా, కళ్ళు మూసుకుని. అక్కడ ఊహే కదా, డైరెక్టర్ యొక్క ఊహ అది. తెర మీద మనం చూసేది ఏంటి? డైరెక్టర్ యొక్క ఊహే కదా. మీరు ఊహించుకోవచ్చు కదా దాన్ని. మరి ఊహించుకునేటప్పుడు ఏమయ్యారు మీరు? ఖచ్చితంగా మీ మనస్సు ఆ 3 గంటల పాటు వేరే ఉంది. నాకు చేత కాదు మాస్టర్, ఎందుకు అలా మోసగించుకోవటం? ఇంట్రెస్ట్ లేదు మాస్టరు. ఆ ఇంట్రెస్ట్ కోసం ఈ ప్రయత్నాలంతా కూడా, అంతే తప్ప మీరు యోగ సాధన చేసి ఏదో విశేషమైనటువంటి శక్తులు సంపాదించక్కర్లే. ఉన్నాయి ఆ శక్తులు, కానీ ఆ శక్తుల్ని మీరు క్రమబద్ధంగా, ఛందోబద్ధంగా, దేని ఏ ఛందోబద్ధంగా, ప్రకృతి యొక్క ఛందస్సు, అదే కర్మయోగంలో మనం ఇవాళ చదువుకోబోతున్న యజ్ఞం అంటే ఏమిటో, ఛందోబద్ధంగా కనుక మనం జీవించగలిగితే మన యొక్క కార్యాలు అద్భుతమైనటువంటి శక్తిని ఆపాదించుకుంటాయి. యజ్ఞమే కర్మ అని నిన్న మనం మొదలెట్టి ఆపుకున్నాం. మొదలెట్టి ఆపుకునే ముందు ఏం చెప్పుకున్నాం? 2 రకాలైనటువంటి మానసిక స్థితుల్ని సాధకుడు అధిగమించాక కర్మయోగం వస్తుంది. మొదటి సాధన చెప్పుకుంటూనే ఉన్నా కదా, అర్జున విషాదయోగం. సాధకుడి యొక్క విషాదయోగం ఏంటి? భౌతిక జగత్తు రుచించటం లేదు, తప్పదు, ఇరుక్కుని ఉన్నాడు. దీని నుంచి నేను బయటపడాలి అంటే రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా చెప్పారు. ఆ రకరకాలుగా చెప్పినటువంటి విషయాలను నేను ఆచరణలో పెట్టదలుచుకుంటే మొట్టమొదట మనకు అడ్డొచ్చేదెవరు? కుటుంబ సభ్యులు. ఆచరణలో పెట్టనివారు వాళ్ళు, ఆచరణలో వాళ్ళు పెట్టనివ్వకపోవటానికి కారణం ఏంటి? మనం చేసేటటువంటి పనుల వల్ల ప్రకృతి యొక్క, లేకపోతే సంఘం యొక్క, కుటుంబం యొక్క, సమాజం యొక్క నియమాలు కాస్త దెబ్బతింటాయి. ఆ కుటుంబం కాస్త అస్తవ్యస్తం అయిపోతుంది కదా, మరి అది కుదరదు. కానీ నాకు ఇక్కడ ఉండాలని లేదు విషాదం. సాంఖ్యయోగం అప్పుడు ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ మనస్సును మార్చుకో, సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలాగా భరించటం నేర్చుకో, ద్రష్ట స్థితిలో, బ్రాహ్మీ స్థితిలో, స్థిత ప్రజ్ఞ స్థితిలో నువ్వు ఉండు. ఉన్నాను, స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉన్నాను, నేనేమీ బాధపడటం లేదు. ప్రకృతి నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాను. కానీ ప్రకృతి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటానని మనకు కుదరదు కదా. 10 గంటల అయ్యేసరికి కాలేజీకి వెళ్ళాలి, నాలుగు తర్వాత కాలేజీలో ఉంటే వాచ్మెన్ ఉండని వాడు, వాడు నన్ను తిట్టుకుంటాడు, వీడు వీడు అక్కడ దొరికాడు రా బాబు, వీడు పోతే కదా నేను తాళం వేసుకుంటూ పోతానని. మరి ఈ విధమైనటువంటి గందరగోళంలోనే ఏ విధమైనటువంటి కర్మలు చేయవచ్చు, ఏ విధమైనటువంటి కర్మలు చేయకూడదు అనే దానికి నిన్న మనం ఏమని చదువుకున్నాం, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హకర్మణ శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణ. సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు, ఏంటి, నియతం కురు కర్మత్వం, ఇవ్వబడినటువంటి పని మాత్రమే చెయ్యి. కండిషను ఏ పని చెయ్యొచ్చో ఏ పని చేయకూడదో, సినిమా చూడు ఇవ్వబడిన పని కాదు కదా, అని నవల్స్ చదువు, నవల్స్ చదువుతాను ఇవ్వబడినటువంటి పని కాదు కదా, స్టూడెంట్వి చదువుకోవాలి, నువ్వు ఆ పనిని స్వీకరించావు నీకు ఇవ్వబడింది, నువ్వు జాయిన్ అవ్వకపోతే నేను చదవను నాకు చదువు రాదు అని చేతులు ఎత్తేస్తే నేను ఎవడు చదవమండు, కానీ నువ్వు చదువుతాను పర్వాలేదు అని ఎప్పుడైతే అన్నావో ఆ క్షణం నుంచి నీ బాధ్యత ఏమైంది, చదువుకోవటం నీ బాధ్యత, ఆ పని చేయి. ఎంతసేపు చదవాలి, 2 గంటల 3 గంటల 10 గంటల 18 గంటల? శరీరయాత్ర. కొంతమంది 1 గంట చదివేసరికి బుర్ర వేడెక్కిపోతుంది, కొంతమంది గంటలు గంటలు చదవగలరు బుర్ర వేడెక్కదు. యుక్తాహార విహారే సార్, నీకు ఎంత యుక్తం అనిపిస్తుందో, టైం అయిపోయిందని కాదు. నేను చాలాసార్లు, నేను నా చిన్నప్పుడే బీఎస్సీ ఎగ్జామినేషన్స్ చదువుతున్నప్పుడు మా అమ్మ 2 ఫ్లాస్కుల్లో టీ పోసి పెట్టేది, కొంతమంది చదువుకోవటానికి వచ్చేవారు, 9 అయ్యేది, ఏదో భోజనం అది ఇచ్చేసాక ఫ్లాస్క్ నిండా 2 ఫ్లాస్కుల నిండా టీ పెట్టేది వచ్చేవాళ్ళు. రామకృష్ణ చదువుకోవటానికి వచ్చాం కదా, కూర్చుని ముందు ఒకసారి అలా వాకింగ్ వెళ్దాం, గంగ ఉత్తునే మా ఇల్లు ఉండేది ఘాట్స్, అలా 5 నిమిషాలు కాస్తావో 1/2 అయ్యేది, 1/2 అయ్యాక వాళ్ళు చెప్తూ ఉండేవారు, లేకపోతే నేను అంటూ ఉండేవాడిని విడిపోదాం రా చదువుకోవాలని, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం బాగుంది కదా, రాత్రల్లా చదువుకుందాం అనే కదా మనం బయలుదేరాం ఇంటిలోంచి, ఇప్పుడు 9:30 అయింది, సరే మళ్ళీ 10 గంటలకు తిరిగి రాగానే మరి సహజంగా 1 గంట అయింది కదా నడిచాం, ఫ్లాస్క్లో టీ ఉంది తాగేవాళ్ళం, టీ తాగితే నిద్ర రాదు అంటారు, ఏమో నా కర్మ అదేంటో కానీ నాకు టీ తాగిన నిద్ర వస్తుంది, 10 కదా అయింది, తిరిగి వచ్చాం గంగానది ఒడ్డు, ఇల్లు ఒడ్డు ఒకటే, అంటే తలుపు తెరిస్తే మెట్లు, ఆ మెట్ల దగ్గర లైట్లు ఉండేవి, ఆర్క్ లైట్స్, దూరంగా ఘాట్లో దాని కింద కూర్చునేవాళ్ళం, చల్లటి గంగానది గాలి, పుస్తకాలు తీసాం, ఏం చేసామో మీరు ఊహించుకోవచ్చు కదా, ఒకళ్ళు అయిపోయాడు గబుక్కునే 12 అయిపోయిందని, నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను, 12 అయిపోయింది మరి నిద్రపోవాలి ఏం చేయాలి, గబగబగా 4-5 మెట్లు దిగి గంగ నీళ్లు ఉన్నాయి కదా ప్రవహిస్తూ కడుక్కేసుకుని నిద్ర ఎలా పోతుంది, పోదు అసలు నిద్రపోవాలని ఉంది, చదువుకోవాలని ఉంటేగా మాకు, సరే మళ్ళా వస్తే మళ్ళీ ఫ్లాస్క్లో టీలు ఉన్నాయి కదా మళ్ళా తాగాం, టీలు తాగాక కాస్త పుస్తకం ఏదో తీసాము, 12:30కి నిద్ర మత్తులో టెక్స్ట్ బుక్ తీస్తే ఏమో అర్థమవుతుంది, వాడేదో చదివేవాడు నేనేదో విదేవాడు దేనేదో చదివాను, ఈ లోపల ఫినిష్. ఏం జరిగింది ఇక్కడ అంతా కూడా, పని చెయ్యాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, బాధ్యతలు లేకుండా, సమాజంలో ఒక విధమైనటువంటి నియమాలు ఉన్నాయి కనుక ఆ సమాజానికి అనుగుణ్యంగా నేను చేస్తాను అనేటటువంటి నియమం పెట్టుకుంటున్నాను, కానీ నా శరీర తత్వానికి ఏది సూటబుల్లో నేను చూసుకోవటమే, నైట్ అవుట్స్ చేయక్కర్లే, కొంతమంది రాత్రిలో మెలకొని చదువుకో ఉండగలరు వాళ్ళు చదువుకోవచ్చు, కొంతమందికి 8 గంటలకే నిద్ర వస్తుంది, నిద్రపోయిందండి, నిద్ర నాపుకు నువ్వు చేయగలిగేది ఏంటి, చెప్పిన పాయింట్ అర్థమవుతుంది కదా మీకు, యోగ సాధనలో చేయవలసినటువంటి పని చెయ్యాలి అనేటటువంటి నియమమే ఉంటుంది తప్ప, బ్రహ్మ ముహూర్తం చాలా మంచిది కనుక నేను బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాను, లేస్తే చాలా మంచిదే, కానీ శరీరాన్ని గత 50 సంవత్సరాలుగా పొద్దున్న 8 గంటలకు లేవటం అలవాటు చేసి, ఓ గురువు చెప్పాడు కనుక నేను గబుక్కుని 4:30కి లేస్తాను అంటే మొదటి రోజు లేవగలుగుతాం, 2వ రోజు బ్రేక్డౌన్ అవుతుంది, వద్దు ఆ పని చేయకండి. నియతం కురు కర్మత్వం, నియతం 2 రకాలుగా మీరు అర్థం చేసుకోవాలి, 1 సమాజము కుటుంబము ఇచ్చేటటువంటి నియత కర్మలు, 2 ప్రకృతి మీ శరీరాన్ని నియమిస్తుంది, కొందరు పొద్దున్నే నిద్రలేస్తారు తుమ్ములు తగులుగుంటాయి, అంటే ఏం చెప్తుంది ప్రకృతి? వద్దు, నువ్వు పొద్దున్న లేవకు, నువ్వు 7 గంటలకే లేచిన తర్వాత మాత్రం సదుపయోగం చేసుకో టైంని. ఈ విధమైనటువంటి అవగాహనతో ఎప్పుడైతే మనం పనులు మొదలెడతాము, 2 రకాలైనటువంటి పనులు మన ముందు ఏర్పడుతూ ఉంటాయి. చేయదలచినది, చేయవలసినది. ఆధ్యాత్మిక జగత్తులో ఈ తేడా మీరు ప్రతిదానికి ఆపాదించుకోవచ్చు. చేయవలసినది, చేయదలచినది. చేయవలసినది, కాలేజీకి టైం అయింది, కాలేజీకి వెళ్ళాను, పరీక్షలు వస్తున్నాయి, చదువుకోవాలి. చేయవలసినది మనకు తెలుస్తూనే ఉంటుంది కదా, కానీ చేయదలచినదో ఇంకొక 10 నిమిషాలు. ఈ పాట చాలా బాగుంది టీవీలో, ఈ పాట ఒక్కటి వినేసి టీవీ కట్టేద్దాం. ఇదేంటిది? చేయదలచినది. ఈ రెండు మీరు గుర్తుంచుకుని ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక్కొక్కసారి చేయవలసినది మనం చేయలేకపోతాం. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడేం జరుగుతుంది? మీరు చేయదలచింది జరగదు, చేయవలసింది కూడా జరగదు, ఇంకోటేదో జరుగుతుంది. పాఠం చెప్పాలి, పరీక్ష రోజులు వచ్చాయి, కాలేజీకి వెళ్ళాను నేను, చేయవలసింది ఏంటి అంటే పాఠం చెప్పాలి. నేనేమనుకున్నాను, కనీసం 10 క్వశ్చన్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ పిల్లలకి చెప్పేస్తాను. ఇది చేయదలచినది. చివరికి ఏమైంది, పాఠం మొదలెట్టాను, ఇంకా మొదలెట్టి బోర్డు మీద రాస్తున్నాను నేను, స్ట్రైక్. ఎవరో వచ్చారు, అదేదో జరిగిపోయింది, ఎక్కడ? అమెరికాలో ఏదో పల్లెటూళ్ళలో ఏదో జరిగింది. ఇక్కడ భారతదేశంలో మా కాలేజీలో గందరగోళం. ఏమైంది అక్కడ? చేయవలసినది జరగలేదు, చేయదలచినది జరిగిపోయినప్పుడు ఏది జరిగిందో అదే కరెక్ట్ అనేటటువంటి మానసిక స్థితి ఉంచుకోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. లేకపోతే ఈ మానసిక స్థితి లేకపోతే మాత్రం యోగ సాధకుడు చాలా బాధలకు లోనవుతాడు. చేయవలసింది ఏదో తను అనుకున్న చేయలేడు, చేయదలచిన దానికి అనుకూల పరిస్థితులు రావు. మరి జరుగుతున్నప్పుడు వచ్చు, కానీ ఏదో ఒకటి చేస్తుంది, అది పాజిటివ్ ఎఫెక్ట్ అయినా ఇస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అయినా ఇస్తుంది. సాధకుడు యొక్క కోరిక ఏంటి అంటే, వాడు చేసేటటువంటి పని వాణ్ణి ఏ విధమైనటువంటి బంధనాలలోనూ వేయకూడదు. యోగ యొక్క అసలైన సిసలైన అంతరార్థము, లక్ష్యము ఏంటంటే, నేను ఏదైనా చేస్తాను, నేను ఏది చేసినా కూడా అది నన్ను బంధింపకూడదు, కర్మము నన్ను బంధించకూడదు. అలాంటి కర్మ చేయటం సంభవమేనా? భగవద్గీత ఏం చెప్తుంది అంటే, అలాంటి కర్మ చేయటం సంభవమే. సంభవమే కాదు, అలాంటి కర్మ కనుక నువ్వు చేస్తూ ఉంటే మొత్తము ప్రకృతిలోని శక్తులు నీకు సహకరిస్తాయి. మొత్తము ప్రకృతిలోని శక్తులు, 1-2 కాదు, మొత్తం న్యాచురల్, ఆల్ న్యాచురల్ ఫోర్సెస్. న్యాచురల్ ఫోర్సెస్ యొక్క శక్తి మనకి అవగాహన ఉంది కదా. ఒక గాలి యొక్క శక్తే సైక్లోన్ వస్తే తెలుసు, వర్షం కురిస్తే నీటి యొక్క శక్తి తెలుస్తుంది. ఇలాగా పంచభూతాలు కలిసి మనకి సహాయకారి అవుతే ఎంత అనంతమైనటువంటి శక్తి మన వెనకాతలు వస్తుందో మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇదంతా మనం ఏ స్థాయిలో అర్థం చేసుకుంటున్నాం? స్థూల జగత్తులో మన భౌతిక ఇంద్రియాలు పట్టుకునేటటువంటి విషయాన్నే మనం అవగాహన చేసుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికత అంటే ఎంతవరకు వెళ్ళాలని చెప్తున్నాను? మన స్థూల శరీరమే కాకుండా మిగతా ఉన్న శరీరాలు 7, 5, ఆ సంఖ్య మనం తర్వాత చూద్దాం. వాటి వెనకాతలు ఉన్నటువంటి ప్రకృతి యొక్క శక్తిని కూడా మనం ఊహించడానికి ప్రయత్నం చేస్తే జవాబు ఏమనిస్తుంది? అనంతమైనటువంటి శక్తి, మీరు దాన్ని కొలవలేరు. ఈ అనంతమైనటువంటి శక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఏ విధమైనటువంటి పనులు చేస్తే? యజ్ఞార్థమైనటువంటి పనులు, యజ్ఞము కోసము చేసేటటువంటి పనులు. ఇక్కడ యజ్ఞము అనేటటువంటి పదము గాయత్రి యజ్ఞము, దుర్గా యజ్ఞము, చండీ యాగము, ప్రతిదీ చక్రీక్రమంలో తిరుగుతూ ఉంటుంది. చివరికి మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా, ఆహారం తీసుకుంటాం, మలం బయటకు వస్తుంది, ఆ మలమే మళ్ళా ఎరువుగా మారుతుంది, ఆ ఎరువులోంచి మళ్ళా ఆహారం వస్తూ ఉంటుంది, మళ్ళీ ఓ చక్రీయక్రమం, సైక్లిక్ ప్రాసెస్. ఆ సైక్లిక్ ప్రాసెస్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్టకామధుక్. కోరికలు తీరాలి అంటే ఆవు నుంచి పాలు ఎలా అవుతే పిండుకుంటాము, అలాగే మీరు ప్రకృతి నుంచి కూడా మీ కోరికలు తీర్చుకోవచ్చు. ఎలా తీర్చుకోవచ్చు? సహయజ్ఞ ప్రజాసృష్టివ, ప్రజలను సృష్టించాడు ప్రజాపతి, అంటే మనుషులను సృష్టించాడు, ప్రాణులను సృష్టించాడు. ఎవరితో పాటు? యజ్ఞముతో పాటు. సహ అంటే విత్. సహయజ్ఞ ప్రజాసృష్టివ పురోవాచ ప్రజాపతి. మళ్ళా ఏన్షంట్ ఏన్షంట్ ఏన్షంట్, ఎప్పుడో పురాతన కాలంలో సృష్టింపబడినటువంటి వ్యక్తులకు ప్రజాపతి, యజ్ఞములను మీతో పాటు నేను సృష్టించాను, దానిని నువ్వు అర్థము చేసుకుంటే నువ్వు ఏవి కావాలనుకుంటే అది జరుగుతుంది. కోరికలు, కర్మ ఎందుకు చేస్తాం? కోరికలు తీయటానికే కదా. కానీ మన యొక్క కోరికలు, ప్రకృతి యొక్క కోరికలు, సాధకుడు యొక్క కోరికలు, దీన్ని అర్థం చేసుకోండి. శ్రీకృష్ణ చూసే వాళ్ళకి నేను చెప్పే ఉదాహరణ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. శివుడు మన్మధుడిని కాల్చేస్తాడు ఎప్పుడో, ఏ యుగంలోనో, సత్యయుగంలోనో ఎక్కడో కాల్చేస్తే దేవతలందరూ గాభరా పడుతూ ఉంటే శివుడు అంటాడు, మీరేం గాభరా పడకండి, త్వరలో ఇతనికి ఒక శరీరం లభిస్తుంది. శివుడి యొక్క భాషలో త్వరలో అంటే ఎన్ని సంవత్సరాలు అన్నమాట? కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జరిగింది. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, రతీదేవి వెయిట్ చేస్తూ ఉంది. ఈ లోపల పద్మిని అనేటటువంటి ఒక అప్సరస విష్ణుదేవుణ్ణి పూజ చేస్తుంది. వాడికి ఆమెకు తెలియదు ఇలా మన్మధుడిని కాల్చేశారు, మన్మధుడి యొక్క శరీరం లేదు, శివుడు ప్రామిస్ చేశాడు నువ్వేం కంగారు పడుకో, మళ్ళా విశేషమైనటువంటి పరిస్థితుల్లో మన్మధుడికి శరీరం వస్తుంది అని. ఆవిడేం చేస్తోంది? మాయా విద్య, రసాయన విద్య నేర్చుకోవాలి అని విశేషమైనటువంటి సాధన చేసుకుంటుంది. ఏ లోకంలో చేసుకుంటుందో, ఇదేమో దేవలోకంలో చేస్తుంది మన్మధుడు, ఆవిడ ఏ లోకంలో చేస్తుందో. సరే, వచ్చింది అబిలిటీ, వస్తే ఊరుకోవచ్చు కదా. రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ 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 ఋషికుమారుల వద్దకు వచ్చింది, చిన్నపిల్లల దగ్గరికి. అప్పుడే ఋషికుమారుడు ఆ ఋషి పత్ని ఎక్కడో బయటకు వెళ్ళాడు ఆ ఋషి. అక్కడ ఇవిడ మంత్ర ప్రయోగాలు చేసింది, రసాయన విద్య యొక్క ప్రయోగం. సడన్గా పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. సైక్లిక్ ప్రాసెస్ దెబ్బతింది, చక్రీయ క్రమంలో జరగాలి కదా. ఆ చక్రం ఏమైంది? దెబ్బతింది. సడన్గా వీళ్ళు ఆ పరిధి నుంచి బయటకు వచ్చారు. ఒప్పుకోలేదు ప్రకృతి, విష్ణువు ఒప్పుకోలేదు, ఋషి ఒప్పుకోలేదు. శపిస్తాడు. ఏమని శపిస్తాడు? ఆ శాపాన్ని కూడా అర్థం చేసుకోండి మీరు. మొదటి శాపం ఏంటి అంటే, నీకు ఈ విద్య నాశనం అయిపోగాక, పనికి రాకుండా ఉండుగాక, నెంబర్ వన్ మర్చిపోతావు, నెంబర్ టూ నువ్వు ఈ లోకల్లో ఉండటానికి తగవు, నెంబర్ త్రీ నువ్వు నాకు పిల్లల యొక్క సుఖాన్ని లేకుండా చేసావు. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ ఆలనా పాలనా చూసుకుని, వాళ్ళు ముద్దు మురుపాయలు అవి నేను చూసుకుని మిల్లమిల్లగా పెంచుకుందును, అది లేకుండా చేసావు, అంచేత నీకు పిల్లలు ఉండకుండా ఉండుగాక. రాక్షస యోనిలోకి వెళ్ళిపోతావు. రాక్షస యోని అంటే ఏంటో తెలుసుకోండి. మనం ఏదో అనుకుంటాం, మన రాక్షసులు వేరు వీళ్ళు వేరు అని. ప్రకృతి యొక్క ఈ యజ్ఞీయ ధర్మాన్ని తెలియని వాళ్ళందరూ రాక్షసులే. ఇంచేత యజ్ఞాన్, మనం గాయత్రి రామాయణం చదువుకుంటున్నప్పుడు ఈ విషయాన్ని గురించి మనం చర్చించుకున్నాం. మనం యజ్ఞములను నాశనము చేసేవాడు. ఈనాడు మనకి పెద్ద గందరగోళం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎకాలజీ దెబ్బతింటుంది. ఈ పొల్యూషన్ అంతా ఏంటి? ఆ చక్రీయ క్రమాలు దెబ్బతింటమే. ఈ చక్రీయ క్రమం ఎవరి వల్ల దెబ్బతింది? మనమే, వేరే రాక్షసులే అక్కలే. అది మనం అవగాహన చేసుకోవాలి. మన మనుషులం కాదు, మనం ఖచ్చితంగా రాక్షసులమే. ఇంచేత మనం ఖచ్చితంగా రాక్షసులమే. నిజంగా భగవంతుడి మీద ప్రేమ ఉందా? లేదు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరు అనేటటువంటి లోకాలు ఉన్నాయి, ఆ శక్తులను ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి సాధన విధానాలు మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి అని మనకి తెలుసు అని కదా మనం అంటున్నాం. మరి తెలిస్తే ఏం ఉపయోగిస్తున్నాం? దాని గురించి ఏం ఆవేదన చెందుతున్నాం? ఏం బాధపడుతున్నాం? సింపుల్గా రేపు సినిమాకి వెళ్ళాలి అనుకుంటేనే పరిప్రశ్నలు వేస్తాం, రిజర్వేషన్ చేయించుకోవాలి కదా, టికెట్లు దొరకవు కదా, ఎవరిని పంపించాలి, ఏం చేయాలి, మరి ఈ విషయాలు మనకి అవగాహన కావటం లేదు అన్నప్పుడు మనం ఎలాగా దాని వరకు వెళ్ళాలి, ఎలాగ నేను తాపత్రయపడాలి, రేపు వెళ్దాన్లే, ఎల్లుండి చూద్దాన్లే, తర్వాత చూద్దాన్లే. చేత ఎందుకు ఇదంతా చెప్తున్నాను, యజ్ఞీయ కర్మకు అడ్డు తగిలే వాళ్ళందరూ రాక్షసులు అనేది గీత యొక్క నిర్వచనం. భగవద్గీతలో రాక్షసత్వానికి అది ఇంకో కారణం ఏం చెప్పదు, వాళ్ళని హింసించావా, ఫలానా వాళ్ళని నువ్వు నాశనం చేసావా, నువ్వే అక్కర్లే, చక్రీయ క్రమానికి నువ్వు అడ్డు తగిలేవంటే నీ వల్ల కొన్ని లక్షల మంది చస్తారు. పొల్యూషన్ ఇప్పుడు అంతే కదా, మనం గమనించుకోవటం లేదు అది వేరే విషయం. కానీ బ్రిటిష్ ఇంగ్లాండ్లో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి మేము చెప్తున్నప్పుడు న్యూస్ చెప్తూ ఉంటారు, ఒకటి మెజారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ రాత్రి 3:30-4 మనం బ్రాహ్మ్య ముహూర్తం అని చెప్పుకుంటామే అప్పుడు జరుగుతాయి. ఆ సర్వే ఎక్కడిది, ఇంగ్లాండ్లో, ఇక్కడ ఎవడో అలాంటి సర్వే చేయలే. దానికి వాళ్ళు కారణం పట్టుకోవడానికి ట్రై చేశారు ఎందుకు అప్పుడే జరుగుతాయని. ఏంటి కారణం అంటే చలి ఎక్కువ కదా అక్కడ ఆ దేశాల్లో, డోర్స్లో గ్లాసులన్నీ పైకెత్తేస్తారు. పైకెత్తేసాక వీడు కారు డ్రైవ్ ట్రక్ డ్రైవ్ ఏదో డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఏం చేస్తో కొన్ని రాగాలు తీస్తో కాదు, సిగరెట్లు తాగుతూ. సిగరెట్లు ఎక్కడ తాగుతున్నాడు, ఓ చిన్న టిన్న డబ్బాలో తాగుతున్నాడు. ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఖచ్చితంగా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోతుంది. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తాయంటే మన నెత్తురులో కనుక కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ యొక్క పరిమాణము ఉండవలసిన దానికంటే ఎక్కువ అవుతే నేను చేస్తున్నాను అనుకుంటాడు, కానీ ఆ పని జరగదు అక్కడ. యాక్సిలరేటర్ మీ నుంచి కాలు తీసి బ్రేక్ నొక్కాలి. యాక్సిడెంట్ జరగబోయే ముందు ప్రతి డ్రైవర్ మనసులోనూ మెదిలే భావాలంతే కదా. కానీ వాడి శరీరంలో ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ కొంచెం ఎక్కువ అవటం వల్ల ప్రాణహాని వరకు లేదు, ఎక్కువ అవటం వల్ల వాడి మానసిక స్థితి దేనికి లోనైంది, చేద్దాం అనుకుంటాడు వాడు, చేశాననుకుంటాడు కూడా, కానీ జరగదు అక్కడ పని. వీడేమనుకుంటున్నాడు, నేను యాక్సిలరేటర్ మీద నుంచి కాలు తీసాను, తీసి ఏం చేయాలి, బ్రేక్ మీద కాలు వేసి గట్టిగా నొక్కాలి. కానీ వీడు దేన్ని నొక్కుతున్నాడు, యాక్సిలరేటర్నే నొక్కుతున్నాడు. అనుకుంటుంది ఏంటి వీడు, యాక్సిలరేటర్ నుంచి కాలు తీసేసి నొక్కాను అని. సహ యజ్ఞ ప్రజా సృష్టివ చక్రియ కర్మం, కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ వాతావరణంలో కనుక ఎంత భయంకరమైనటువంటి పని ఈ సిగరెట్ తాగటం వల్ల మనం చేస్తున్నామో తెలుసుకుంటే మీ ఆరోగ్యం తర్వాత సంగతి చూద్దాం. అసలు రాక్షసులు చేసే పని మీరు చేస్తున్నారు, మిల్లిమిల్లిగా చేస్తున్నారు, ఏముంది, స్లో పాయిజనింగ్. ఇవాళ కాకపోవచ్చు, ఇంకో 20 సంవత్సరాలకి ఈ సిగరెట్లు తాగే వాళ్ళందరూ కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కనుక వాతావరణంలో పెంచితే ఈ జరిగేటటువంటి ఫలితాలకు బాధ్యుడవడు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? సహ యజ్ఞ ప్రజా సృష్టి, డోంట్ డిస్టర్బ్ ద బ్యాలెన్స్. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సైక్లిక్ ప్రాసెస్ని మీరు నాశనం చేయకండి. నాశనం చేయకండి అంటే మనకి తెలియాలి కదా సైక్లిక్ ప్రాసెసెస్ ఏంటో ఏంటో. దానికి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, దేవాన్ భావ్యతానేవ తే దేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యధ. అద్భుతమైనటువంటి శ్లోకము. ఈ ఒక్క శ్లోకాన్ని ఆచరణలో పెట్టుకున్నా కూడా మనం దేవతలతో సమానం అయిపోతామని చెప్తుంది ఆ శ్లోకమే. దేవాన్ భావ్యతానేవ తే దేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యద. యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తపరచండి. ఇట్ ఈస్ అన్ ఆర్డర్, కమాండ్. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు కమాండ్ లాగొస్తాయి. కమాండ్ అంటే అర్థం ఏంటి, చేసి తీరాల్సిందే. దాంట్లో ఇప్పుడు ఇచ్చేద్దామా మాస్టర్, పోనీ ఇలా చేద్దామా. నేను చెప్తూ ఉంటాను కదా, బీపీ వచ్చాక ఏం అడుగుతాం మనం, డాక్టర్ ఏం చెప్తాడు, ఉప్పు తినకూడదంటాడు, మనమేం అడుగుతాం, ఇంటికి వచ్చాక ఏం చేస్తాం, ఆ కొంచెం కాస్తామా. అంచేత కమాండ్లో కండిషన్స్ ఉండవు, చెప్పింది చెప్పినట్టే చేయటమే. ఇక్కడ కూడా ఈ భగవద్గీత యొక్క శ్లోకము దీన్ని ఒక కమాండ్గా, జగద్గురువు యొక్క ఒక ఆజ్ఞగా కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తపరచండి. యజ్ఞముల ద్వారా దేవతలు ఎలా సంతృప్తి పడతారు, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దేవతల్ని సంతృప్తిపరచడం అంటే ఏంటి, దేవతల ద్వారా సంతృప్త పరచడానికి కావలసినటువంటి విధి విధానాలేంటి. అంచేత ఒక విషయం మాత్రం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మనం చేస్తున్నటువంటి యజ్ఞాలు యజ్ఞము కాదేమో. ఎందుకంటే ఏ దేవతని మనం సంతృప్తపరుస్తున్నామో మనకి తెలియటంలే. ఇదం గాయత్రి ఇదం మమ అంటున్నాం. నాకు గాయత్రి దేవి మీద భక్తి లేదు మాస్టర్. కాళికాదేవి అంటే ఇష్టం. ఏమంటాడు వాడు? ఇదం కాళికాదేవి ఇదం నమ. మరట్ట అంచేత ఇదం గాయత్రి ఇదం నమ ఏం లేదు. అక్కడ మన ఇష్ట ఇష్టాలే కదా. మృత్యుంజయ మంత్రం చేస్తున్నాం, ఇదం మృత్యుంజయ ఇదం నమ. కానీ నువ్వు చేసినటువంటి ఆహుతి, నువ్వు చేసినటువంటి ఆ కర్మ దేవతల వరకు వెళ్తోందా? దేవతల వరకు వెళ్ళిన తర్వాత ఏమవ్వాలి? ఆ దేవతలకి తృప్తి కలగాలి. రాక్షసుల గురించి మనం చదివినప్పుడల్లా కూడా మనం చూసేది ఏంటి? ఇంద్రాది దేవతలందరికీ వాళ్ళకి అందవలసినటువంటి హవిర్భాగములు అందకుండా చేస్తారు. మనము కూడా అక్షరాల అదే పనిచేస్తున్నాం. ఈ కాలంలో మనం ఎవరికీ యజ్ఞమే కర్మ చేయడం అది తెలియదు. భారతీయులమైనటువంటి మనం అందరికీ కూడా, భక్తులమైనటువంటి మనం అందరము కూడా ఏ దేవతకు ఏ విధమైనటువంటి యజ్ఞీయ కర్మ చేస్తే వాళ్ళకి తృప్తి చెందాలి. మళ్ళా నేనేదో ఇచ్చేసాను సరిపోయింది అంటే సరిపోదు. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. చూద్దాం తర్వాత ఏం చెప్తాడో. పరస్పరం భావయంత, ఈ విధంగా యజ్ఞకర్మ ద్వారా సంతృప్తి పొందినటువంటి దేవతలు ఏం చేస్తారు? నీకు కావలసినటువంటి రిజల్ట్స్ ఇస్తారు. అక్బర్ బీర్బల్ కథల్లో నేను చెప్పాను కదా, ఏం చేశాడు బీర్బల్? వండుకోవాలి ఖిచడి. ఉట్టేమో ఎక్కడ కట్టాడు? చెట్టు మీద కట్టాడు. నిప్పు ఎక్కడ పెట్టాడు? కింద పెట్టి ఒక్కొక్క పుల్లా వెలిగిస్తున్నాడు. అన్నదేవత తృప్తి చెందదు, దానికి కావలసినటువంటి వేడి పొందలేదు. అది దానికి కావలసినటువంటి వేడి పొందితే ఏమవుతుంది? అది ఉడకటం మొదలెడుతుంది. ఉడకటం పొందిన తర్వాత ఏం చేస్తున్నది? మీ కోరికలను తీరుస్తుంది. అదే అర్థం చేసుకోండి, యజ్ఞకర్మ మీరు చేస్తున్నాము అంటే మీరు చేసినటువంటి పని ప్రకృతిలో ఉన్నటువంటి ఏదో ఒక దేవతాశక్తికి ఆహారంగా మారాలి. ఉత్తి ఆహారంగా మారితే సరిపోదు. బాగా ఆకలిగా ఉంది, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చాము. ఏమంటాడు వాడు? ఉడుమంటుంది వాడికి. లేకపోతే ఒక పిలిచి అన్నం పెట్టాం చాలే, ఇంకా ఆట్టే మాట్లాడితే ఎస్ఎస్ఐనో ఏఎంసీనో ఏం పెడుతున్నారో తెలియదా ఏంటి అన్నాం అనుకో, ఏమవుతుంది? తృప్తి చెందించటం కూడా యజ్ఞమే కర్మ యొక్క. మనం యజ్ఞాలు చేస్తున్నాం, సందేహం ఏం లేదు. మనం చేస్తున్నటువంటిది అంటే మనం చేసే ఇక్కడ యజ్ఞం గురించి నేను మాట్లాడటం లేదు. భారతీయులలో కొన్ని సంవత్సరాలు బట్టి రకరకాల యజ్ఞాలు జరుగుతున్నాయి. వరుణ యజ్ఞం జరుగుతుంది, ఒక్కొక్కసారి నారాయణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది, ఒకసారి విశ్వ సహస్రనామ యజ్ఞం జరుగుతూ ఉంటుంది, ఒకసారి లతా సహస్రనామ యజ్ఞం జరుగుతూ ఉంటుంది, ఒకసారి హనుమంతుడి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి యజ్ఞాలు రకరకాలైనటువంటి స్థలాల్లో జరుగుతున్నాయి. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే, గీత చదువుతున్నటువంటి వ్యక్తులు, ఇది ఏ దేవతకి చెందాలో ఆ దేవతకి వెళ్ళటానికి కావలసినటువంటి పరిస్థితులు మనం అక్కడ కల్పించామా? మనకు తెలియదు అసలు అది వెళ్తుందో లేదో. ఆ యజ్ఞము ఏ దేవత వరకు వెళ్తుందో తెలియదు. తర్వాత చేసాం, 40 రోజులు చేసాం, 50 రోజులు చేసాం, 100 రోజులు చేసాం, లేకపోతే ఒక సంవత్సరం అంతా చేసాం సత్రయాగం అని. ఇంతకీ మనం చేసినటువంటి యజ్ఞం వల్ల ఏ దేవతకి అవుతే ఈ ఆహుతులు మనం సమర్పించుకుంటున్నాము? తృప్తి చెందినదా? తృప్తి చెందింది. తృప్తి చెందాక మనల్ని అది కాంటాక్ట్ చేసి మనకు కావలసినటువంటి ఫలితాలు ఇవ్వాలి అనుకుంది. దానికి తగిన వాతావరణం మనం నిర్మించామా? ఈ ప్రశ్నలకి జవాబు దొరికితే తప్ప శ్రీకృష్ణుడు చెప్పినటువంటి యజ్ఞమైనటువంటి కర్మకి సవ్యమైనటువంటి అవగాహన మనకి రాదు. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యధ. సూక్ష్మ జగత్తుల్లో సూక్ష్మలాకాలలో మన కంటి కనిపించకుండా ఉన్నటువంటి ఆ దేవతాశక్తులను మనము యజ్ఞీయ కర్మలను అనుసరించి చేయటం వల్ల తృప్తిపరుస్తే వాళ్ళు మనకి వాళ్ళ అనుగ్రహాన్ని ఇస్తారు. రామాయణంలో మహాభారతంలో ఈ యజ్ఞ కర్మల యొక్క ఫలితాలు తక్షణమే లభిస్తాయని మనకు అర్థమవుతోంది. ఎప్పుడో కాదు యజ్ఞకర్మ యొక్క ఫలితాలు లభిస్తే పూర్ణాహుతి క్షణంలో మీకు ఆ యజ్ఞం యొక్క ఫలితం రావాలి, లేకపోతే పూర్ణాహుతి కానే కాదు. ఎలా తెలుస్తుంది మనకి రావణాసురుడు యజ్ఞం తలపెట్టాడు? ఆ యజ్ఞం కనుక రావణాసురుడు పూర్తి చేస్తే రామరావణ యుద్ధం జరుగుతోంది. ఈ మధ్యన ఆయన సేనని పంపించాడు రాక్షస సేనని, తను యజ్ఞ దీక్షలోకి వెళ్ళాడు. ఆ యజ్ఞం కనుక పూర్తయిపోతే, 3 రోజుల యజ్ఞం అది, ఆ యజ్ఞం కనుక పూర్తయిపోతే ఏమవుతుందట, ఇంకా రాముడే కాదు ప్రపంచంలో ఏ శక్తి కూడా రావణాసురుడిని ఓడించలేదు. ఇంచేత రావణాసురుడు ఆ యజ్ఞం చేయకుండా ఆపాలి. తమాషా చూడండి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి ఫార్ములా నేను మీకు ఎందుకు ఇస్తాను అని. ఇది అప్పుడు జరిగింది, అది రామరావణ యుద్ధం జరుగుతుందని 14 సంవత్సరాల ముందు తెలియదు రాముడికి వాళ్ళకి, లక్ష్మణుడికి అసలు అంతకంటే తెలియదు. కానీ లక్ష్మణుడు ఒక దీక్ష తీసుకున్నాడు, ఏంటి, ఈ 14 సంవత్సరాలు నేను నిద్రపోను. ఇంకో తమాషా జరిగింది అక్కడే కాలంలో. మరి వీడు నిద్రపోకుండా ఉండాలి అంటే ఈయన నిద్రను ఎవరికో ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు లక్ష్మణుడు? ఊర్మిళకి, తన భార్యకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈయన 14 ఏళ్ళు మెలకుగా ఉంటే ఆవిడ 14 ఏళ్ళు ఎంత అదృష్టవంతురాలు, 14 ఏళ్ళు నిద్రపోతుంది. రావణాసురుడు చేసేటటువంటి ఆ యజ్ఞాన్ని రక్షించటానికి నిలబడ్డటువంటి వ్యక్తిని చంపాలి అంటే ఎవరాంటి వాడు కావాలట, 14 సంవత్సరాలు మెలకుగా ఉన్నటువంటి వ్యక్తి ఉంటేనే చంపగలడు. అంటే ఆ వ్యక్తి యొక్క మృత్యువుకి బీజాలు ఎక్కడ పడ్డాయి? కైకేయి వరప్రధానంలోనే ఆ వ్యక్తి యొక్క మృత్యువుకి బీజాలు పడ్డాయి. మనం ఈ క్షణంలో నిర్ణయం చేసుకుని మన నిర్ణయాల వల్ల ఫలితాలు వచ్చాయనుకుంటాం. ఆ మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి. ముందు నిరంతరము నేను మీకు ఇది పాయింట్అవుట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఏం జరుగుతుందో అది దాని యొక్క బీజాలు మాత్రము ఈ జన్మలో కాదు పడినవి. మనం అందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం. సైక్లిక్ ప్రాసెస్, యజ్ఞమయ విధానంలో ప్రకృతి అంతా యజ్ఞమయమే. యజ్ఞమయం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సైక్లిక్ ప్రాసెస్. పగలు సూర్యోదయం అయిందంటే గ్యారంటీగా సూర్యాస్తమయం అవుతుంది, సూర్యాస్తమయం అయిందంటే గ్యారంటీగా సూర్యోదయం అవుతుంది. ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు. గాలి మీరు లోపలికి పీల్చుకున్నారు, ఆపేయండి చూస్తాను ఎంతసేవ ఆపుతారు. గ్యారంటీగా అది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన కానీ ఇది యజ్ఞకర్మే, మెలకువగా వచ్చారు పడుకుంటారు, ఇది యజ్ఞకర్మే. ఎనీ సైక్లిక్ ప్రాసెస్ ప్రకృతిలో ఏ చక్రీయ విధానమైనా, హార్ట్లోంచి నెత్తురు పంప్ అయింది బయటకు వచ్చింది, మళ్ళా హార్ట్ స్క్వీజ్ అయింది, మళ్ళా నెత్తురు ఆ వీన్స్లోంచి వచ్చేటటువంటి బ్లడ్ మళ్ళా హార్ట్లో ఏకత్రితమైంది, అది యజ్ఞకర్మే. యజ్ఞకర్మ అనేది భగవద్గీతలో ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అర్థమైంది కదా. ఇది యజ్ఞకర్మ అనుకోకండి, యజ్ఞకర్మ అంటే చక్రీయ క్రమం. ఇప్పుడు జరిగింది అంటే మళ్ళీ అది జరగాలి. సుఖం వచ్చింది, ఏమొస్తుంది దాని అనుకాతలే? ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చాక ఖచ్చితంగా సుఖం వస్తుంది. సుఖం వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మెత్త ప్రాబ్లంలో పడతారు మనం. ఈ యజ్ఞకర్మ అర్థమవుతే సుఖంగా ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉండాలి, బాధపడుతూ ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తూ ఉండాలి. ఇంకెంత కష్టాలు ఉన్నారు కదా అని చెప్పి గ్యారంటీ ఏంటి? సుఖం వస్తుంది. సుఖంలో ఉన్నవాడు భయపడుతూ ఉండాలి, ఏమో ఎప్పుడు ఏ క్షణంలో ఏ కష్టకాలం వస్తుందో. చక్రీయ క్రమం, ఈ చక్రీయ క్రమాన్ని అర్థం చేసుకోవటానికి తర్వాత శ్లోకంలో చూడండి ఏం చెప్తాడు. ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావితా తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహ. శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా మంది ఏం చెప్తారంటే ప్రేమమూర్తి, చాలా మృదువుగా మాట్లాడేవాట శ్రీకృష్ణుడు. అలాంటి వాడి నోట్లోంచి తిట్లు వింటాం మనం భగవద్గీతలో. తిట్టాడు ఇక్కడ, లక్కీగా మనకి సంస్కృతం అంత బాగా రాదు కనుక పర్వాలేదు, కానీ లేకపోతే బ్రహ్మాండమైన తిట్టు తిట్టాడు. ఏమని తిట్టాడు చూడండి. ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావితా. యజ్ఞములు చేత తృప్తి నొందిన దేవతలు మనుజకు ఇష్టములైన భోగములను అనుగ్రహింతులు. మనం ఒక యజ్ఞకర్మ చేస్తున్నాం, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, ఇది యజ్ఞకర్మ అని అర్థమైంది కదా. యజ్ఞకర్మ యొక్క క్యారెక్టరిస్టిక్ అర్థం చేసుకోండి. భగవద్గీతలో దేన్ని యజ్ఞకర్మ అంటున్నాం మనం? ఎనీ సైక్లిక్ ప్రాసెస్, ముందే మళ్ళా వెళ్తుంది వస్తుంది, మళ్ళా వెళ్తుంది మళ్ళా వస్తుంది, మళ్ళా వెళ్తుంది మళ్ళా వస్తుంది. శ్వాస లోపలికి వెళ్ళింది, శ్వాస బయటకు వచ్చింది. ఈ శ్వాస ప్రక్రియ యజ్ఞకర్మ ఎప్పుడైతే జరిగిందో ఒక విశేషమైనటువంటి దేవతలు తృప్తి చెందుతారు, వాటిని అశ్విని దేవతలు అంటాం మనం. ఆ అశ్విని దేవతలు వాళ్ళు ఎలా ఉన్నారో మనం 10వ అధ్యాయంలో చదువుకుంటాం, శ్రీకృష్ణుడు చెప్పేది. ఈ అశ్విని దేవతలు ఈ యజ్ఞకర్మంలో తృప్తి చెందారు. ఏమిచ్చారు మనకి? లైఫ్ ఇచ్చారు. శ్వాస లోపలికి వెళ్ళటం అనే కదా మనం బతికున్నాం. తీర్థత్తాన ప్రదాయభ్యో, ఈ విధంగా యజ్ఞకర్మ ద్వారా తుష్టి నొందినటువంటి దేవతలు మనకి జీవితాన్ని ఇచ్చారు. సరే, ఈ శ్వాస నువ్వు బతుకు, మళ్ళీ ఇంకో శ్వాస పీల్చాం, స్టెప్ బై స్టెప్ బతుకుతాం మనం. మనకు అది అర్థం ఎందుకు కావటం లేదు అంటే దీన్ని మనం గమనించుకోవాలి. అయితే ఒక్కసారి శ్వాసలో గ్యాప్ వచ్చిందనుకోండి, ఆస్తమా పేషెంట్స్ వాళ్ళని చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో, ఒకసారి ఏ క్షణంలో ఏమైపోతారో అనిపిస్తుంది వాళ్ళకి. ఇంచేత ఈ యజ్ఞకర్మ కరెక్ట్గా లేదు. లోపల ఉన్నటువంటి ఆ దేవతాశక్తి ఏదైతే ఉన్నదో ఆ దేవతాశక్తి మనం చేసేటటువంటి యజ్ఞకర్మకి సంతృష్టి చెందటం లేదు. సంతృష్టి చెందినటువంటి దేవతాశక్తి ఏం చేసింది? జీవితాన్ని ఇచ్చింది. ఇస్తే మనం ఏం చేస్తున్నామో చూడండి. తైర్దత్తాన ప్రదాయభ్యో, ఆ విధంగా శ్వాస అనేటటువంటి యజ్ఞకర్మ చేసుకుని జీవితాన్ని పొందినటువంటి మనము ఆ శ్వాసకి కావలసినటువంటి ఆహారం ఎప్పుడు ఇవ్వం మనం? ఎప్పుడైనా మనం కావాలని ఇచ్చామా తెలుసా? ఏమి ఇవ్వాలో శ్వాసకి ఆహారంగా ఎప్పుడైనా ఆలోచించావా మనం? అసలు శ్వాస లోపలికి వెళ్తుంది వస్తుంది కదా, ఏ శక్తి అయితే మన శరీరంలో కేంద్రీకృతమై ఈ శ్వాస ప్రక్రియను కంట్రోల్ చేస్తుందో ఆ శ్వాస ప్రక్రియను కంట్రోల్ చేసేటటువంటి అధిదేవతకు కృతజ్ఞతా సూచకంగా ఎప్పుడైనా ఒకసారి థ్యాంక్ యూ, నువ్వు నాలో ఉన్నావు కనుక ఈ శ్వాసను నేను పీల్చుకోగలుగుతున్నాను, నువ్వు కాస్త డిస్టర్బ్ అయి ఉంటే ఏ ఆస్తమాకో ఏ కాఫ్కో ఏ ఫ్లెమ్ ఫార్మేషన్కో దారితీస్తుంది, మన జీవితాలు దుఃఖమయమైపోతాయి. నేనది చేయలేదు, కానీ ఏం చేస్తున్నాం? ఆ విధంగా వచ్చినటువంటి ఈ జీవితాన్ని మాత్రం ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం? మన సుఖాల కోసం మాత్రం పూర్తిగా ఉపయోగించుకుంటున్నాం. కానీ ఏ దేవత యొక్క వరం వల్ల అవుతే, ఏ శ్వాస యొక్క వరం వల్ల అవుతే మనం జీవించి ఉన్నామో ఆ శ్వాసాది దేవతకి మాత్రం మనం ఏ విధమైనటువంటి కృతజ్ఞత చూపించకపోవటాన్ని ఏమనాలి? నీలాంటి పరమ ఉత్కృష్టమైనటువంటి దొంగ ఉండడు, స్థేన ఏవ సహా, అతని యొక్క ఆశీర్వాదాన్ని అతని యొక్క శక్తిని నువ్వు దోచేసుకుంటున్నావు తప్ప నువ్వు తిరిగి అతనికి ఏమీ ఇవ్వటం లేదు. తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహా. శ్వాస ఒకటి ఉదాహరణగా ఇచ్చాను. నిద్ర, ఏ శక్తి వల్ల మనం నిద్రపోతున్నాం? ప్రతిరోజు నిద్రపోతున్నాం కదా, నిద్ర లేస్తున్నాం. నిద్ర రాకపోతే మీకు తెలుస్తుంది నిద్ర ఎంత ప్రమాదకరమైందో. అసలు నిద్ర రాకపోతే మరి ఏ దేవతాశక్తి వల్ల ఆ చక్రీయ క్రమం కంట్రోల్ అవుతుంది? తెలీదు. రాత్రి సూక్తం అని మనము ఈ నవరాత్రుల్లో చేసిన సాధనలో చదువుకున్నాం మనం రాత్రి సూక్తం గురించి. రాత్రి అధిదేవతను విష్ణువునికి కూడా నిద్ర కమ్మేస్తే ఆ నిద్ర నుంచి నువ్వు బయటికి రా, మధుకైటబులు అదేటటువంటి రాక్షసులు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు అని ఒక స్తోత్రం చదివాం మనం. అదేనా దేవతాశక్తి? ఇంకేం దేవతాశక్తి లేదా? బ్లడ్ సర్క్యులేషన్ ఏ శక్తి వల్ల జరుగుతుంది? అన్ని వేరు వేరు శక్తులే, అన్ని ఒకే శక్తులు కాదు. చివరికి మన ఋషులు ఏం చెప్పారు అంటే మన శరీరంలో 33 రకాల దేవతాశక్తులు పనిచేస్తూ ఉంటారు. వాటి పేర్లు కూడా పెట్టారు. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, 12, 11, 23 + 8 = 31, ఇద్దరు అశ్విని దేవతలు 33. ఈ 33 దేవతాశక్తులు మన శరీరంలో ఉన్నటువంటి 33 రకాలైనటువంటి సైక్లిక్ ప్రాసెస్కి నియంతలుగా పనిచేస్తున్నప్పుడు ఒక్కసారైనా వాళ్ళకి కావలసినటువంటిది యజ్ఞీయ కర్మ మనం ఎప్పుడూ చేయలేదు కనుక అనధికారంగా వాళ్ళ యొక్క అనుగ్రహానికి మనం పాత్రత లేకపోయినా స్వీకరిస్తున్నాం కనుక మనము దొంగలమే అని శ్రీకృష్ణుడు తేల్చి చెప్పాడు. అక్కడ ఆపుదాం. కానీ మనం దొంగలం కాదు, భగవద్గీత చదువుకుంటున్నాం మనం. అంచేత ఆ సైక్లిక్ ప్రాసెస్ ఏంటో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది రేపు. ఆ సైక్లిక్ ప్రాసెస్ అర్థం చేసుకోండి, ఆ గమనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితిలోకి, ద్రష్ట స్థితిలోకి సైలెంట్గా ఉండండి. శిష్యుడిగా అతన్ని స్వీకరించిన తర్వాత అతనికి సాధనాత్మకమైనటువంటి లోపాలు ఉండి ఆ సాధనాత్మకమైనటువంటి స్థాయికి అతను ఎదగలేకపోతే, ఎదగటానికి కావలసినటువంటి మనోధైర్యం కానీ, ఎదగటానికి కావలసినటువంటి సపోర్టింగ్ అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఇవ్వచ్చు కానీ, ప్రతివాడు నీ బదులు నీ గ్రహస్థితి మార్చేయటానికి ఎవరో పండితుడు వచ్చి 21,000 సార్లు మంత్రజపం చేసేసి గ్రహ దృష్టిని తీసాడు. డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు కాస్త కామన్ సెన్స్తో ఆలోచించిన అందుకే నేను చెప్తా. బ్లావెట్స్కి కూడా చెప్పేది, ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఈజ్ కామన్ సెన్స్. కామన్ సెన్సే పోయిందంటుంది ఆవిడ. నువ్వు చేసుకో, నీ ఆలోచన విధానాన్ని సవరించుకో, కానీ నీ బదులు ఇంకోడెవడో పూజ చేసేస్తాడు, నీ బదులు ఎవడో ఇంకోడెవడో చేసేస్తే, నువ్వు హాయిగా ఏ పనులైనా చేసుకుంటూ ఉంటే నీకు ఆ యోగస్థితి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనుకునేటటువంటి మిథ్యాచారము వద్దు అని అనేక రకాలైనటువంటి మిథ్యాచారాలు ఆ రెండు మాటల్లోనూ చెప్పేసి దాటేస్తాడు. మరి ఏం చేయాలి? ఇదంతా లెక్చర్ కొట్టారు, అంతా బాగానే ఉంది గురుదేవ, మరి ఇంతకు నన్ను ఏం చేయమంటావు? నియతం కురు కర్మత్వం, కర్మజ్యాయో హి కర్మణ, శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ. శరీరయాత్ర కోసము అంటే శరీరం ఉండాలి కదా, శరీరం ఉండాలంటే దానికి కావాల్సినటువంటి ఆహారం ఉండాలి, ఒక కప్పు ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏమో ఉంటాయి కదా, దాని కొరకు చేయవలసినటువంటి పనులు నువ్వు ఏం చేసినా తప్పులేదు. నియతం కురు కర్మత్వం, ఓ క్లర్కో ఓ ఆఫీసరో ఓ పోస్ట్లోనూ ఉన్నావు, ఆ పోస్ట్లోనూ ఉన్నప్పుడు నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నియమింపబడ్డాయి, ఆ కర్మలు నువ్వు చేయి, తప్పులేదు. నియతం కురు కర్మత్వం, కర్మజ్యాయో హి కర్మణ, కర్మను చెయ్యను అనేటటువంటి వాడు కంటే వీడు చాలా మంచివాడు. ఎవడు చాలా మంచివాడు? శరీరయాత్ర కోసము పనులు చేస్తూ, అంటే శరీర నిర్వహణ కోసం, కుటుంబ పోషణ కోసం చేసేటటువంటి పనులు చేసుకుంటూ, వాల్మీకి హంతకుడికి నారదుడు వచ్చాడు మాస్టరు. మరి హంతకుడి దగ్గరికి నారదుడు లాంటి ఋషి వస్తే మన దగ్గరికి ఎందుకు రాడు మాస్టరు? అసలు నిజంగా ఆ ప్రశ్న వేసిన వాళ్ళని చూశాక నాకు ఆశ్చర్యం వచ్చింది, అసలు నాకెందుకు తట్టలేదా ఈ ప్రశ్నని, కొంచెం ఈర్ష్య కూడా వచ్చింది నాకు. నిజమే కదా, సింపుల్ లాజిక్. వాల్మీకి లాంటి హంతకుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు, మామూలు వ్యక్తి కాదు కదా నారదుడు. నారదుడిని ఎవడు పడితే వాడు కొట్టేయగలడా, ఎవడు పడితే వాడు కట్టేయగలడా? మరి వాడు ఎవడో హంతకుడు వాల్మీకి దారి దోపిడి గారు, వాడేమో కట్టేశాడు, ఈయనేమో కట్టింపబడిపోయాడు, ఇది ఎలా జరిగింది మాస్టరు? ఆయన అనుగ్రహించాలనుకున్నాడు, ఓకే ఒప్పుకున్నాం, వాల్మీకికే వెళ్ళి వెళ్ళి ఎందుకు అనుగ్రహించాలి? నా దగ్గరికి రావచ్చు కదా, మరి నేను తపన చెందుతున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇదేంటి అదేంటి అలా ఆన్సర్ ఎక్కడుంది? వాల్మీకి కథ మీకు తెలుసు కదా, అర్థమైందా ప్రశ్నలో జవాబు ఎక్కడుందో? నారదుడు అడుగుతాడు, నాయన నువ్వు ఎందుకు ఈ దారి దోపిడీలు అవి చేస్తున్నావు అని. ఏం జవాబు ఇచ్చాడు వాల్మీకి? నా కోసం చేస్తున్నానల్లే, నా భార్యా పిల్లల్ని నేను పోషించాలి, ఇది తప్ప నాకు ఇంకో మార్గం కనిపించలే అందుకు అన్నాడు. ఆ ఆలోచన విధానం అది చాలా మిథ్యాచార సౌచితే అని చెప్పాడే. నువ్వు పూజలు చేస్తూ మనస్సు ఎక్కడో ఉండటం బదులు, పూజలు చేయకుండా మనస్సు, పూజల మీద ఉండటం ఎక్కువ ఇంపార్టెంట్ అని మనం ఎలాగోతే ఇందాక అర్థం చేసుకున్నాము. ఆ వాల్మీకి ఇచ్చిన జవాబు ఏంటి? నాకు ఇంకే పని చేత కాదు, అడవిలో ఉన్నాను, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని పోషించాలి, నేను పోషించడానికి నాకు చేత వచ్చిన పని ఇది చేస్తున్నాను అన్నాడు. అతను ఎంత సిన్సియరో తర్వాత జరిగిన సంఘటన బట్టి తెలుస్తుంది. ఎందుకు వాల్మీకికే గురువు అనుగ్రహం వచ్చింది, ఎందుకు మనకి రావటం లేదో అనుగ్రహం, వెళ్ళి అడిగిరా అన్నాడు. పెళ్ళాం పిల్లల్ని నువ్వు అడిగిరా, మరి నువ్వు ఇలా చేస్తున్నావు కదా, మరి ఇది తప్పే కదా? అవును తప్పే స్వామి, నాకు అర్థమైంది కదా. మరి తప్పే అవుతే మరి తప్పులో వాళ్ళకు కూడా భాగం ఉంటుంది కదా, ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు అపోహ పడుతున్నావు పిచ్చివాడా, వాళ్ళే ఒప్పుకోరు, కనుకురా, సరే చెట్టు కట్టేసి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, జవాబులు తెలుసు కదా, నువ్వు ఎలా డబ్బు తెచ్చావో మాకు అనవసరం, మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, నువ్వు పోషించు. తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూడలే. రామ అనుకోమన్నాడు. మరి మళ్ళా ఏ విధమైనటువంటి మనో చాంచల్యానికి దానికి అతను గురి కాలే. మరి సిద్ధపురుషుడు అది మనం అలా ఉండగలవా? ఉండగలిగితే వస్తాడు. ఉండగలను మాస్టారు, మనం కాదు చెప్పాల్సిందే, నారదుడు చెప్పాలి ఉండగలము ఉండలేము. ఆ స్థితిలో ఉండగలము అని నారదుడు కనుక ఖచ్చితంగా తెలిస్తే, దేవర్షి కనుక భూత భవిష్య వర్తమానాలు తెలుసున్నవాడు కనుక, మనం ఖచ్చితంగా ఆ స్థితిలో ఉండగలము అనేటటువంటి భావన నారదుడికి వస్తే ఖచ్చితంగా నారదుడు వస్తాడు. ఏ స్థితి? ఈ స్థితిలో ఉంటే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి కర్మణ శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధి ఏద కర్మణ. నీవు నియత కర్మ చేయుము, కర్మ చేయకపోవుట కన్నా చేయుటే మేలు కదా. కర్మ చేయని వారికి శరీరయాత్ర కూడా సిద్ధింపదు. తినాలి అంటే కనీసం అడుక్కోవటానికైనా బయటకు వెళ్ళాలి కదా, ఎవరు తీసుకొచ్చి నోట్లో పెట్టారు కదా. ఈ భావనను అర్థమయ్యేటట్టు చెప్తూ ఏ విధమైనటువంటి మిగతా కర్మలు చేయాలి, యజ్ఞమైనటువంటి కర్మలు అంటే ఏమిటి, ఇవంతా కూడా మనం రేపు తెలుసుకుందాం. ఒక్క నిమిషము, ఆ మానసిక స్థితి, ఆ శరీరయాత్ర, ఆ శరీరంలో ఇంద్రియాలు వాటి పనవి చేస్తున్నాయి, నేను మాత్రము వాటికి ద్రష్టగా ఉన్నాను అనే మానసిక స్థితిలో కాసేపు ఉండి మీ మీ బాధ్యతలకి నియతం కురు కర్మత్వం, మీ పనులకి మీరు వెళ్ళవచ్చు. స్వస్తి.